ఈ రెండు నెలల నాలుగు రోజులలో భారతీయ ఆధ్యాత్మికత గురు పరంపర బ్రహ్మ విద్య యొక్క కంటిన్యూటీ వేదముల యొక్క పునర్జాగరణ ద డివైన్ ప్లాన్ మానవ జన్మ యొక్క కారణము లక్ష్యము పూర్తి చేయాలి మనం. డిసెంబర్ 1999 లోపల ఏది పూర్తి చేస్తామో రాబోయే 3000 సంవత్సరములలో క్రమక్రమంగా అది భారతీయ విశ్వవిద్యాలయాలలో పాఠ్యక్రమంగా రూపొందటమే కాక ఆ ఒక్క విద్య మాత్రమే భూమి మీద మిగులుతుంది. మిగతా విద్యలన్నీ కూడా దానికోసం ఏర్పడతాయి. ఇప్పుడు ఈ విషయం మాట్లాడుకోవాలంటే మైక్ కావాలి కనుక మైక్ వస్తుంది, దోమలు కుడుతున్నాయి కనుక దోమలు కుట్టకుండా చేసుకునే ఏర్పాట్లు చేస్తాం, ఇది వినాలి కనుక మానవ శరీరం ఉండాలి కనుక భోజనాలు చేస్తాం, ఇక్కడికి ఎక్కడో ఒక చోటకి ఇదంతా నేర్చుకోవటానికి రావాలి కనుక స్కూటర్లు కార్లు రైళ్లు ఉంటాయి. ఆ విధంగా ఇది రాబోయే 3000 సంవత్సరాలలో జరిగేటటువంటి కార్యక్రమము. 3000 సంవత్సరాలలో జరిగేటటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమం అంతా కూడా మనం అనుకున్నట్టు విస్తరించాలి అంటే ఇక్కడికి వచ్చి వింటున్నటువంటి వ్యక్తుల మీద చాలా బాధ్యతలున్నాయి. వాళ్ళు ఒక చిన్న తప్పటడుగు వేస్తే 3000 సంవత్సరాల ప్రోగ్రాము 3 లక్షల సంవత్సరాలకి మారిపోవచ్చు, లేదు 3 కోట్ల సంవత్సరాలకి మారిపోవచ్చు, లేదా 3 మన్వంతరాలకి మారిపోవచ్చు. ఇంకా మీద ఉంది అది. 3000 సంవత్సరాలలో పూర్తి చేయించుకుంటారు, 3 మన్వంతరాల వరకు సాగదీస్తారు, ఈ మధ్యన ఎక్కడైనా ఉండొచ్చు. దానికి మీరు చాలా అత్యంత జాగరూకతతో చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఈ రోజు చెప్పినటువంటి విషయాన్ని 12 గంటల లోపల మళ్ళీ నెక్స్ట్ స్పీచ్ ఇచ్చే లోపల పూర్తి అయిపోవాలి, లేకపోతే మీరు చేయలేరు అనుకుంటారు తర్వాత చేద్దామని, జరగదది. అంచేత ఒక సీతారాముడు ఒక్కడే చేయలేడు, అది ఇంకో ఇద్దరు రెడీ అయ్యి ఆ కంప్యూటరు వీలవుతే ఇంకొక కంప్యూటరు ఇంకో 2 కంప్యూటర్లో అద్దెకి తెచ్చుకుని పూర్తి చేయాలి. అద్దెకి తేవటం పెద్ద కష్టమేం కాదు, కంప్యూటర్లు చేసేవాళ్ళు ఉండాలి. చేసేవాళ్లకి 3 నెలల కిందటో 2 నెలల కిందటో తెలుగు కంప్యూటర్ విద్య నేర్చుకోమని చెప్పాను నేను. ఎందుకైనా మంచిదని నేను కూడా నేర్చుకుంటానన్నాను. నేను నేర్చుకుంటాననేసరికి ఇద్దరు నేర్చుకోవడానికి 3 గురు 4 గురు 5 గురు ముందుకొచ్చారు. తర్వాత డిండగా కర్మ ఏం చేస్తాం, ఎందుకు చెప్తున్నామో కూడా తెలిసి కూడా చేయలేకపోతే, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది స్టెప్స్ ప్రకృతిలో. ఆ ఫాస్ట్నెస్ ఇప్పుడు మీరు పట్టుకోవచ్చు, అది డిసెంబర్ 1999 వరకు కూడా పట్టుకోవచ్చు. ఇచ్చేటి ఇవంతా కూడా తక్షణం జరిగేవే, ఏ క్షణానికి ఆ క్షణము మీ చేతిలో ఉంది. మీరు ఎంత నేర్చుకుంటారు అది పెద్ద గురువులకు ఇంపార్టెంట్ కాదు, మీరు నేర్చుకోవటానికి ఎంత తాపత్రయపడుతున్నారు అది మోర్ ఇంపార్టెంట్. ఇచ్చంటే 3 మన్వంతరాల వరకు కూడా సాగదీయగలిగేటటువంటి విద్య 2 నెలలలో మీకు వచ్చేస్తుందని ఏ గురువు అనుకోడు, అనుకుంటే వాడు గురువే కాదు, ఎలా అనుకుంటాడు వాడు. కానీ వాడు ప్రశ్నించుకునేది మీ నుంచి ఆశించేది ఏంటంటే దీని మీద మీకు మామూలుగా ఒక సినిమా మీద ఉన్నంత పాటి ప్రేమ ఉందా లేదా, అనురాగం ఉన్నదా లేదా, ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారా లేదా. దానికి మీరు చేయవలసింది ఏంటి, ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మొత్తం విద్యను మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్ ఎంఎస్సీ డిగ్రీ కింద రూపొందిస్తున్నాను నేను. అంటే సప్తర్షి వేద విశ్వవిద్యాలయము ఇవ్వగలిగేటటువంటి ఫైనల్ డిగ్రీ. దీని తర్వాత డిగ్రీలు ఉండవు, రీసెర్చ్ ఉంటుంది. నా కోరిక ఏంటి, రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అరవిందో వలె ఋషుల కంటే నేను తర్వాత విషయం గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను చేయగలన ఐన్స్టీన్ కంటే ముందున్నారు ఇప్పుడు ఫిజిక్స్ స్టూడెంట్స్. ఇంచేత ఐన్స్టీన్ చెప్పేసింది ఏదో వాళ్ళకి తెలుసు. దాని తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఐన్స్టీన్ తర్వాత చేయగలిగేది ఏదైనా చేయాలి, లేకపోతే అది చదివి ఊరుకోవాలి. అలాగే ఋషులు చెప్పవలసిందేదో చెప్పేశారు, అరవిందో చెప్పవలసిందేదో చెప్పేశారు. కేవలం మీరు ఆ పుస్తకాల యొక్క పేజీలు తిప్పి దాన్ని అవగాహన చేసుకుని ఈ రెండు నెలలలో మీ నుంచి నేను ఆశించేది ఒకటే, సైద్ధాంతికమైనటువంటి అవగాహన. ప్రాక్టికల్ గా మీరు చేయగలరా చేయలేరా అనేది ప్రశ్నే నేను ఎత్తటం లేదు. సిద్ధాంత పరంగా ఇది సిద్ధాంతం. పరమేయ వ్యోమంలో దేవతాశక్తులన్నీ ఉంటాయి. గురుచేతనత్వము అన్ని రోగాలను నయం చేయగలదు. గురుచేతనత్వం తెలుసున్నటువంటి వాళ్ళకి రుణానుబంధాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. విష ప్రణాళిక ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఉంటాయి. 14 మన్వంతరాల కాలం ఇలా ఉంటుంది. ప్రస్తుతం వైభస్వత మన్వంతరంలో ఉన్నాము. దుర్గా సప్తశతి సావర్ణిక మన్వంతరం గురించి కూడా చెప్తోంది. సావర్ణిక మన్వంతరంలో చెప్పినటువంటి సురధుడు అనేటటువంటి రాజు రెండవ మన్వంతరంలో ఉన్నాడు. సురధుడు అనేటటువంటి రాజు రాజ్య పరిపాలన ఎప్పుడు చేశాడు అంటే రెండవ మన్వంతరంలో. ఇది 7వ మన్వంతరం. కానీ 14 మన్వంతరాలు పూర్తి కాకముందే, అంటే 2వ మన్వంతరంలో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి 3వ మన్వంతరము, 4వ మన్వంతరము, 5వ మన్వంతరము, 6వ మన్వంతరము, 7వ మన్వంతరం పూర్తి కాకముందే 8వ మన్వంతరానికి మనువుగా మారిపోయాడు. ఎలా మారాడు? 14 మన్వంతరాలని 4 మన్వంతరాలతో పూర్తి చేసేసుకున్నాడు సురధుడు. అందుకు దుర్గా సప్తశతి చేసి అది పూర్తయిన రోజు దాన్ని విజయదశమిగా ఘోషిస్తాం. విజయదశమి అంటే కాంకర్, గెలుపు. మామూలు గెలుపు అది, ఒక రాజ్యాన్ని కాదు గెలవటం. మన్వంతరాల మన్వంతరాలను దాటేశాడు. మరి ఆ దుర్గా సప్తశతి చదివి ఇంకో ఈ విధమైనటువంటి అడుగులు వేశాడు. ఈ విధమైనటువంటి జీవిత విధానాన్ని సురధుడు మార్చుకున్నాడు. ఒక్కడో మార్చుకున్నాడా? ఇంకొక వ్యక్తితో. ఎవరి అడుగుజాడలు, ఎవరి గైడెన్స్ లో మేధస్సుడు అనేటటువంటి ఋషి యొక్క. అంచేత పూర్తి ప్రణాళిక మనకి మన పుస్తకాలలో లభ్యమవుతోంది. ఇది అవగాహన వస్తే చాలు. మీరు ఈ సాధనలంతా 2 నెలల్లో చేసేసుకుంటే ఎలా జరుగుతుంది? జరగదు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా మనకు అక్కర్లే. కానీ అవగాహన, ఇదిగో ఈ పుస్తకంలో ఇది ఉంది, ఈ పుస్తకం ఇది చెప్పాడు, అరవిందో ఇది చెప్పాడు, సివివి ఇది చెప్పాడు, సివివికి మిగతా గురువులకి ఇది తేడా, సత్యసాయికి మిగతా గురువులకి ఇది తేడా. చాలా తేడాలు రావాలి. కుర్రాళ్ళని అడిగితే కెమిస్ట్రీ లెక్చరర్స్ గుంటూరులో చాలా మంది ఉన్నారు. కనీసం నాకు తెలిసి 50 మంది ఉన్నారు డిగ్రీ కాలేజీలో. స్టూడెంట్స్ అడిగితే వారు చెప్తారు 50 మందిలో తేడాలు ఏంటో, ప్లస్ పాయింట్స్ ఏంటో. అందరూ చెప్పేది కెమిస్ట్రీ, అందరూ డౌట్ ఏం లేదు. కొందరు ఒకటి చాలా బాగా నచ్చుతాడు, కొందరు ఒకటి బాగా నచ్చాడు. ఈ గురువుల పరంపరలో కూడా అలాగే ఉంటుంది. చెప్పేది ఆధ్యాత్మిక విద్య అయినా స్ట్రెస్ మారుతుంది. అది ఈ 2 నెలల్లో మీరు అవగాహన చేసుకున్నటయే కాక వారం వారం 2000 మందికి ఇది అందించాలి. మళ్లీ ఆత్మరాజ్య స్థాపన లాంటి జారిపోటాలు చేయకండి. ఈసారి జారిపోతే జారిపోవటమే. డిసెంబర్ 99 లోపల మీరు చేయలేకపోతే ఈ మొత్తం ప్రయత్నాలు శూన్యమే. ఎలక్షన్స్ కి కోట్లు కోట్లు ఖర్చు పెడతాం, గెలవలేదు నువ్వు, కోట్లు కంగలవయ్యి. నెక్స్ట్ ఎలక్షన్కి పనికొస్తున్నప్పుడు కూడా గెలిచాడు, అప్పుడు ఓడిపోయాడు, ఇప్పుడు గెలుస్తాడేమో అని. అంతే, అంతకంటే పెద్ద ఏం అవ్వదు. అంచేత అదే అర్థం చేసుకోండి. 2000 మందికి ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలు అందివ్వ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. అందువల్లే గురు చరిత్రకి ద్విసహస్రి అని పేరు. చదివి ఉంటే గురు చరిత్ర, మీరు గురు చరిత్ర యొక్క సంస్కృతం యొక్క ఏమంటారు అదే రాసింది, ఆధార్ పేరు నాకు గుర్తు రావటం లేదు. కానీ దాని పేరు మాత్రం ఏంటంటే ద్విసహస్రి. ద్విసహస్రి అంటే ఏంటి? 2000. అందువల్ల 2000వ సంవత్సరం చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇంపార్టెంట్ కాదు, 2000 సంవత్సరానికి కంప్యూటర్లు కూడా గంగలో దిగబోతున్నాయి. మనిషి కావలసినట్టు ఎదక్కపోతే మానవ జాతి కంప్యూటర్ విజ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతే మొత్తం కంప్యూటర్ ఫ్లాప్ అవుతాయి 2000 సంవత్సరాలకి. అమెరికన్స్ కూడా భయపడుతున్నారు, అది జరగవచ్చు జరగకపోవచ్చు. ధైర్యంగా పైకి మాత్రం చాలా దింకంగానే చెప్తూ ఉంటారు కదా, ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, ట్రైలింగ్ బిహైండ్ అయినా చూస్తూ ఉండండి, మేము గెలుస్తూ ఉంటూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. అలాగే మీరు ఆ 2000 సంవత్సరాల యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని 2000 మంది కనుక మనం ఇది అందజేసేయగలిగితే ఏ విధమైనటువంటి అనర్థాలు జరగవు, అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. దానికి మీరు కోఆపరేషన్ ఎక్కడ కనిపించడం లే, ఎవరో ఒక్కళ్ళు, కానీ ఒక్కళ్ళు కష్టపడుతున్న వాళ్ళు ఎవరు కోఆపరేట్ చేయటం లేదు కనుక నేను కష్టపడను, వాడు గురువుకి ఎందుకు పనికిరాడు. కోఆపరేషన్ కాదు ఇక్కడ, మీరు చేయగలిగింది అర్థమైనది పూర్తిగా చేస్తే చాలు. 2000 మందికి అందజేయటానికి ట్రై చేస్తున్నాం, అందజేయగలము చాలా అదృష్టం, అందజేయలేదు రెండవ మన్వంతరంలోనే వాడు 8వ మన్వంతరం మనువుగా మారగలిగాడు, అలాగే మీరు మారిపోతారు. అందరూ మారితే బాగుంటుంది, మానవ జాతికి చాలా అద్భుతమైనటువంటి వరము ఈ 2 నెలలు. మార్చుకోండి, మారలేదు కనుక నేను మారను. చాలా అద్భుతమైనటువంటి స్నేహం నేను చాలాసార్లు చూశాను. ఒక స్నేహితుడు ఫెయిల్ అయిపోతాను అంటూ ఉంటే రెండో వాడు పరీక్ష మానేశాడు. అలాంటి గొప్ప స్నేహితులు మీరై ఉంటే మానేసేయండి పరీక్షలు కూడా, మీ స్నేహానికి మార్కులు పడతాయి కానీ ఆధ్యాత్మిక జగత్తులో ప్రోగ్రెస్కి మాత్రము మార్కులు పడవు. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఈ గురువారం నాటికి 2000 కాపీలు రెడీ అవ్వాలి. ఇది రెడీ అవ్వటానికి ఇవాళ సాయంత్రమే పోస్ట్ చేయమని అడిగాను, నేను రెడీ చేసి ఉంటుంది. రాజలక్ష్మి గారు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్ మీకు ఎంతమందికి తెలివితే అంతమందికి పంపించి మీరు ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వండి అని అడగండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 500 రూపీస్ తీసుకోండి. తీసుకుని దాంతో వచ్చినటువంటి డబ్బుతో ఈ స్టడీ మెటీరియల్ తయారు చేయండి. స్టడీ మెటీరియల్ కిందే అవుతుందిగా ఇది. ఇప్పుడు చెప్తున్న ప్రతి క్యాసెట్ కూడా గురు చేతనత్వం యొక్క పరాకాష్ఠ యొక్క విధానం మీకు చెప్పబడుతున్నది. ఆ విధానం చెప్పబడటంలో మీకు ఇవ్వబడిసినటువంటి ఇచ్చినటువంటి ఒకే ఒక ఆయుధం సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానము. ఆయుధం ఇదే, ఇంకో ఆయుధం ఏమీ అక్కర్లే మీకు. ఈ ఆయుధాన్ని సవ్యంగా ఉపయోగించుకోండి, తుస్సం అనిపించకండి. కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అంటే మీరు 2 పూట్ల అగ్నిహోత్రం చేయాలి. 10 మంది మేము ఉంటే ఒకడు వేస్తే చాలా, ఆహుతులు ఎంతమంది వేస్తారో నాకు అనవసరం, కలిసి ఎంతమంది కూర్చున్నారో అన్నది ఇంపార్టెంట్. ఆహుతులు ఒక్కళ్ళే వేయండి, అభ్యంతరమైందే. కానీ ఆ తామ్ర పాత్రలో ఆవు పిడకతో ఆవి నెత్తితో వేసేటటువంటి ఆ కొద్దిపాటి బియ్యపు గింజలు అగ్నిలో పడుతున్నప్పుడు మంత్రోచ్చారణ ఎంత ఉచ్చస్వరముతో ఎంత మెల్లిగా ఓం సూర్య సహ ఓం అగ్నే సహ మే అయిపోయిన మాస్టర్ కళ్ళు మూసేసుకున్నాం, మెల్లిగా ఓం సహ పూర్వేషామతి గురువు, ఆ గురువు యొక్క స్పర్శ ఓంకారం. ఆ గురువుని మీరు పిలుస్తున్నారు ఎలుగెత్తి, ఆ పిలుపు రావాలి అప్పుడు. ఆ అగ్నిని చేసి ఆహుతులు వేయండి, వేశాక కూర్చోండి 30 నిమిషాల పాటు. మాకు టైం దొరకటం లేదు, అప్పుడు ఇంకో పనిలో బిజీగా ఉన్నాం పిచ్చి, ఆ అరగంటలో మీరు ఏమీ అయిపోదు మీకు. ఖచ్చితంగా అరగంట టైము మీరు దీనికి కేటాయించటమే కాకుండా ఇక్కడికి వచ్చి కూర్చోటం అలవాటు చేసుకోండి. గ్రూప్ యాక్టివిటీ కూడా చాలా ఇచ్చింది, యుద్ధం చేస్తాను ఇంటి దగ్గర కూర్చొని మెషిన్ గన్ పీలుస్తాను అంటే నీ చుట్టుపక్కల ఉన్న బంధు బాంధవులు చస్తారు, శత్రువులు మాత్రం గ్యారంటీగా చావరు. మీరు ఎక్కడ ఫైటింగ్ చేయాలి, కొన్ని విశేషమైనటువంటి స్థలాలు నిర్దేశింపబడి ఉంటాయి, ఆ స్థలాలలో కూర్చొని చేసినటువంటి ధ్యానమే అనేక రెట్లు ఆ ధ్యానం యొక్క శక్తిని పెంపొందించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇవేమీ కాదనుకుని మీరు మీ ఇళ్లలో చేసుకుంటారు, చేసుకోండి, పెద్ద లాభాలే ఉండవు. ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడ చేసుకోవాల్సిందే, రాలేని వాళ్ళు ఇంట్లో చేసుకోండి, అనేకంటే బెటర్ కదా. కానీ పరీక్ష ఉంది పిల్లవాడికి, పొద్దున్న 6 గంటలే పెట్టాడు వాడు, అప్పుడు ఏం చేస్తాను మీరు పరీక్షకి. కాలేజీలో చదువుతున్న 2000 మంది స్టూడెంట్స్ కూడా పొద్దున్న 6 గంటలకే వస్తారు, మరి ఇక్కడికి ఎందుకు రాలేకపోతున్నారు? ఇది మానవ జాతికి పరీక్షా సమయము అని చెప్తూ ఉంటే, అంటే మీకది పరీక్షా సమయము అని అనిపించటం లేదు. అనిపించకపోతే ఎవడు మిమ్మల్ని బలవంతం పెట్టలేడు. ప్రేరణ స్ఫూర్తి మీలోంచి రావాలి, అది గురువులు ఆశించేది మీ నుంచి. ఈ రెండు నెలల్లో ఏది కొంపలు అంటుకుపోవు, మీరు ఇంటి దగ్గర కాన్సన్ట్రేట్ చేయలేకపోతే ఏమీ అయిపోవు. కానీ కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని విషయాలు ఉంటాయి పోస్ట్ పోన్ చేయలేనివి. మరేం చేస్తాం, పోస్ట్ పోన్ చేయలేని వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఆ ఊళ్ళోనే ఒక గ్రూప్ గా ఏర్పడవచ్చు కదా. గ్రూప్ కావాలి ఇప్పుడు కూడా. ఒంటరిగా మేము చేస్తాం అంటే కుదరదు. ప్లస్ గురు పరంపర, పరంపర అంటే అర్థమవుతుంది కదా మీకు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ జ్యోతిని అందిపుచ్చుకుంటారు. ఆ పరంపర ఎక్కడా కూడా బ్రేక్ కాకూడదు. ఇంచేత ఆ గురు పరంపర మనకి తెలియాలి, ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో. మనం ఎక్కడి నుంచి మొదలెడుతున్నాం, పృథ్వీ లయమైపోయి సృష్టి లయమైపోయి అసలు ప్రపంచమే సృష్టి లేనటువంటి ఆ ఫస్ట్ నథింగ్నెస్ టు లాస్ట్ నథింగ్నెస్, అక్కడి నుంచి మొదలెడుతున్నాం మన సాధన. సహా పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేదా, కాలాతీతమైనటువంటి ఆ నిరంతర మౌనము, ఆ మౌనము నుంచి మనం మొదలెడుతున్నాం. కానీ మౌనము గురించి మనం ఎందుకు ఇంతగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ప్రతి శబ్దము కూడా రూపాన్ని ధరిస్తుంది, ప్రతి పదము కూడా పదార్థముగా మారుతుంది. ఈ ప్రతి పదము పదార్థముగా మారేటటువంటి దాంట్లో 14 స్థాయిలు ఉంటాయి. అవే 14 మన్వంతరాలు. అమావాస్య నుంచి పూర్ణిమకి మధ్య 14 తిథులు ఉంటాయి. ఒక్కొక్క తిథి అంటే ఒక్కొక్క రోజు, అంటే చంద్రుడు సూర్యుడికి మధ్య ఉన్నటువంటి ఒక్కొక్క కోణము ఇజ్ ఈక్వల్ టు ఒక మన్వంతరం. ఈ అవగాహన కోసము పాటుపడుతున్నారు గురువులు. ఇది రావాలి మనిషికి, ఇది రావాలి అని ముందు తెలిస్తే పట్టుకునేవాళ్ళు పట్టుకుంటారు, పట్టుకోలేకపోయినా పర్వాలేదు. ఈ 2 నెలల లోపల ఈ విధమైనటువంటి మానవ జీవితం మనకు కావాలి. ఏ విధమైనటువంటి మానవ జీవితం కావాలి మనకి? సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణములే సృష్టికి కారణము. సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణములే సృష్టికి కారణము. ఎన్ని కోణాలు ఏర్పడుతున్నాయి? 14 భువనాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా 14 కోణాలు ఏర్పడాలి. అన్నీ ఏర్పడుతున్నాయి పాడ్యమి నుంచి చతుర్దశి వరకు. పూర్ణిమ అనేది ఏంటి? పరిపూర్ణము. అమావాస్య ఏంటి? లయము. అంటే అమావాస్య నాడు సృష్టి లేదు, పూర్ణిమ నాడు సృష్టి పరిపూర్తి అయిపోయింది. ఇంకా మధ్య ఉన్నవి 14 సృష్టి యొక్క తలాలు. ఈ 14 సృష్టి యొక్క తలాలు ఎన్ని విధాలుగా రూపొందుతున్నాయి, ఏ విధంగా రూపొందుతున్నాయి అనేటటువంటి అవగాహన నేర్చుకునేటటువంటి మానవ జాతి అతి త్వరలో రానున్నది అన్న అవగాహన మీకు వస్తే చాలు. ఈ విద్య తప్ప మిగతా విద్యలన్నీ ఎందుకు పనికిరావు? ఎందుకు పనికిరావు అనేదానికి పెద్ద నిదర్శనం ఏంటి అంటే, ఇంజనీరింగ్ చదివేస్తారు, కంప్యూటర్లు చదివేస్తారు, అన్ని చదివేస్తారు, ఏవేవో చేసేస్తారు. ఉద్యోగం రాకపోతే షిర్డీ సాయి సమాధి దగ్గరికి వెళ్లి బాబా ఉద్యోగం రావటం లేదు అంటారు. మీ చదువు యొక్క సత్తా అక్కడే బాధపడుతుంది కదా, ఇప్పటికీ బాధపడకపోతే చేయగలిగేదేముంది? బిజినెస్ చేసేస్తున్నారు, గందరగోళం అయిపోతుంది, బయట పడలేనటువంటి గందరగోళంలో ఇరుక్కుపోయారు, ఎక్కడ పోతారు? జై గురుదేవ్. ఆ జ్ఞానము ఇంకా మీ భౌతిక జగత్తులో దద్దమ్మ లాంటి దద్దమ్మలకు కూడా, ఎవడు దద్దమ్మ లాంటి దద్దమ్మలు? ఈ గురువులందరూ అందరూ వేదిమతులగాళ్లేగా. వెంకటేశ్వరం ఏం చదువుకున్నాడు? ఈనాడు చదువుకున్న పిల్లవాళ్లతో వాళ్లతో పోల్చి చూస్తే. కానీ ఏదైనా గందరగోళం వచ్చేసరికి ఎక్కడ పరిగెడుతున్నావు నువ్వు? సమాధి దగ్గర పరిగెడుతున్నవాడు లేడు అసలు అక్కడ. ఎప్పుడో ఉండేవాట వెంకటేశ్వరయ్య, వాళ్ళు సమాధి అయినా చాలు మీకు. మరి మీ చదువును ఎంత పనికిరాని చదువులో అర్థమయ్యి కూడా
మీ ఉద్యోగాలు ఎంత పనికి రాని ఉద్యోగాలు అర్థమయ్యి కూడా వాటి వెంపర్లాటమే తప్ప ఆ గురువులు ఆ వెంకయ్య స్వామి కానీ ఆ సిద్ధి సాయి కానీ ఆ స్థితికి ఎలా ఎదిగారు? ఏమి వాళ్ళేం దాచుకోలేదు, వాళ్ళేమి రహస్యంగా ఉంచలేదు, మీకు అక్కర్లేదు కనుక కనిపించలేదని. ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా ఎన్ని స్తంభాలు ఉన్నాయి ఇక్కడ, తగ్గబెట్టండి మళ్ళా ఎదురుకుంటానే ఉన్నాయా? ఎందుకు తెలియదు అంటే పట్టించుకోలేదు. రేపు నేను చెప్పాను అనుకోదా, లెక్క పెట్టిన వాళ్ళకే క్లాస్ అని అందరికి వచ్చేస్తుంది, గ్యారంటీగా అందరికి వచ్చేస్తుంది. ఆ విద్య మీకు అక్కర్లేదు కనుక వాళ్ళు జీవించి ఉన్నా మన మధ్య వాళ్ళు తిరుగుతున్నా మీకు ఆ జ్ఞానం వంట పట్టడం లేదు, మీకు అక్కర్లేదు కనుక. కావలసి వస్తే గ్యారంటీగా ఆ జ్ఞానం మీకు లభ్యమవుతుంది. అది ఈ 2 నెలల్లోనే మీరు పొందేయవచ్చు. అవగాహన, ప్లాన్ ఆఫ్ యాక్షన్. 14 మనువుల యొక్క చరిత్ర, ఒక బ్రహ్మ యొక్క ఒక రోజు అది, అలాంటి 100 రోజుల చరిత్ర. అంత అద్భుతమైనటువంటి విజ్ఞానము భారతీయ పురాణాలలో, భారతీయ వేదాలలో ఉంటే 1400-2000 సంవత్సరాలు కూడా వయసు లేనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల మీద ఆధారపడేటటువంటి, కాలగణన ఆధారంగా జీవించేటటువంటి పరమ తుచ్చమైనటువంటి బతుకులకి ఏంటి జవాబు? మన మూర్ఖత్వం అంతేగా. మన్వంతరాలు మన్వంతరాలు కోట్ల కోట్ల కంటే విశ్వే మహావిష్ణు రాజ్ఞయ అని మొదలెట్టి ఈ తిరిగి వరకు వస్తాం. ఆ గణన అక్కర్లే. కానీ ఇవాళ డేట్ ఎంత అంటే 26th October 1999 ఎవడో చెప్పాడు. కేవలము 2000 చరిత్ర సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల యొక్క అవగాహన మనకి మార్గదర్శకం అవుతున్నటువంటి భారతీయుల్ని ఏమని తిట్టాలి? అది మీరు ఆలోచించుకోండి. మీరు 2 నెలలలో ఇటు అటు తేలుతుంది, మీకు గ్యారంటీగా తేలిపోతుంది. దీని తర్వాత మీరు మొత్తుకున్నా మీకు ఛాన్స్ రాదు. 2000 అని ఇవాళ నుంచి చెప్పడం లేదు, వాళ్ళు 5000 సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఈ 2000 గురించి. ఇంచేత ఈ డేట్ వాళ్ళేం మార్చరు, మేము స్ట్రైక్ చేసేస్తాం ఎందుకు మార్చరు, ఏమీ జరగదు. వాళ్ళు ఒక డేట్ పెట్టారు ఋషులు అంటే ఆ డేట్ లోపల జరగాలి, జరగకపోతే మీ ఇష్టం. కానీ ఆ తిథి లోపల, ఆ డేట్ లోపల పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ నుంచి ఏమో ఏం చేస్తారో మన ఏం చెప్పలేను. వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఘటనా ఘటన సమర్థులు, ఏదైనా చేసేయగలరు వాళ్ళు. కావాలంటే పొద్దునే ఎత్తి పారేయగలరు వాళ్ళు. ఎత్తుతారా ఎత్తి పారేయారా నాకు తెలియదు ఏమవుతుందో. కానీ అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలో మీకు తెలిసి కూడా ఈ విషయము ఆ 2000 ప్రతులలో వెళ్ళాలి. ఇంత తీవ్రమైనటువంటి భాషతోనూ వెళ్ళాలి, ప్రతి వారము వెళ్ళాలి. 2000 మందికి ఈ సందేశము వెళ్లి తీరాలి. అంతకంటే ఎక్కువ వెళ్తే మంచిదే, అంతకంటే తక్కువ మాత్రం వెళ్ళకూడదు. ఎలా అన్నది ప్లాన్ చేయండి. సబ్జెక్ట్ మొత్తం ఇస్తున్నా కదా, పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట. ఈ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ మానవులకు వెళ్ళిపోవాలి, మానవ జాతికి వెళ్ళిపోవాలి. ఇంకా దమ్మున్నవాడు ఎవడైనా ఉంటే, శక్తి ఉన్నవాడు ఎవడైనా ఉంటే దీన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి పంపించండి. నాకు టైం లేదు ఇంగ్లీష్ లో చెప్పడానికి. ఇంగ్లీష్లో ఇప్పుడు నేను చెప్పడం మొదలెట్టానంటే మీకు అర్థం కాదుగా, నేను హిందీలో చెప్పడం మొదలెట్టానంటే అర్థం కాదుగా. దాన్ని మళ్ళా ట్రాన్స్లేట్ చేయడానికి నాకు టైం లేదు, చెప్పేసింది ఏదో చెప్పేస్తున్నా నేను. అంచేత మీలో ఎవరికైనా కాస్తైనా చేతనత్వం ఉంటే, గురువుల యొక్క భయమైన ప్రేమైనా ఉంటే పట్టుకోండి. ఎవరినో చాతొచ్చినట్టు ట్రాన్స్లేట్ చేయండి, అభ్యంతరం లే. అది కూడా ప్రపంచానికి వెళ్ళనివ్వండి, జరగవలసింది అది. అది జరగవలసింది. ఏం చెప్తున్నాం మనం? మొట్టమొదట సందేశము రోగరహితమైనటువంటి సమాజము. గురువుల యొక్క రోగ నివారణ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, డాక్టర్ చెప్పినటువంటి వైద్య విధానాన్ని అనుసరించకుండా మీకు రోగ నివారణ కాదు కదా. అలాగే ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి గురువుల యొక్క రోగ నివారణ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని, తాతయ్య గారి గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆయన చనిపోయే రోజు హైదరాబాద్ నుంచి ట్రైన్లో వస్తున్నారు. ఆయన ట్రైన్లోనే ప్రాణం పోయింది ఆయనకి, హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తూ. ఆ రోజు స్టేషన్ కి రాబోతూ కొన్ని వందల మంది డయాబెటిక్ పేషెంట్స్ కి ఆయన ధ్యానం చేశారు. ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆ 200 మందికో 300 మందికో డయాబెటీస్ ఆ రోజు నుంచి తగ్గిపోయింది. మరి నేను ఆ రోజు ఆయనతో వెళ్ళుంటే బాగుండేదేమో. అంచేత అంత అద్భుతమైనటువంటి రోగ నివారణ సామర్థ్యము కలిగినటువంటి గురువులను ప్రపంచానికి అందజేయండి. రోగరహితమైనటువంటి సమాజం, డాక్టర్లు అక్కర్లే, కావలసింది రోగ నివారణ కాదు స్వాస్థ్య పరిరక్షణ. చాలా తేడా ఉంది రెండింటికి. రోగ నివారణ అంటే అర్థం ఏంటి, మీరు మంచం ఎక్కాక మందులేయటం. స్వాస్థ్య పరిరక్షణ అంటే ఏంటంటే మంచాలు అసలు లేకుండా చేయటం. మంచం ఎక్కటం తర్వాత సంగతి చూద్దాం. అంటే మంచం లేకుండా చేయటం అంటే నా ఉద్దేశం ఏంటంటే రోగంతో మంచం ఎక్కకుండా. నిద్రపోవడానికి మంచం మీద పడుకోవచ్చు, అభ్యంతరం లేదు. అంత అద్భుతమైనటువంటి శక్తి ఏ గురువుకి లేదు ఇప్పటికీ కూడా. నమస్కారం మాస్టర్స్ ఇవి అనుకుని ఈకే గారు రోగాలు నయం చేశారు. కొత్త రామకోటయ్య గారు రోగాలు నయం చేశారు. ఎంఎన్ గారు రోగాలు నయం చేశారు. ఆయననా రోగాలు నయం చేసింది? లారీ మాషా నయం చేయలేదా? లోకేష పరమస ఏ శక్తితో నయం చేశారు వాళ్ళు? ఆ శక్తిని ప్రపంచానికి అందించండి. వాళ్ళు ప్రతి రోగాన్ని నయం చేయగలిగారు అన్నది మనకి డౌట్ లేదు. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, దాన్ని క్యాన్సర్ అనండి, ఎయిడ్స్ అనండి, మీరు అర్థం తెలియనటువంటి గుర్తు తెలియనటువంటి రోగం అనండి, మనోవ్యాధులు అనండి, ఏమనండి, గురు పరంపర నయము చేయనటువంటి రోగం ఏమీ లేదు. మరి నా రోగం మా రోగం నయం చేయటం లేదే, నాకు తెలియదు కారణాలు. కానీ వాళ్ళకి ఆ సామర్థ్యం ఉన్నది, అందులో డౌట్ లేదు కదా. అది ప్రపంచానికి ముందు చాటి చెప్పండి. ఇంచేత మొట్టమొదట అది చాలా మంది కావాలి. అసలు రెండో ఏం చెప్పాను, రోగ నివారణ తప్ప రుణానుబంధము. భౌతిక జగత్తులో ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రుణానుబంధము లేకపోతే వాడు పక్కనే ఉన్నా వాడి పేర్లు తెలియవు. కావాలంటే చూసుకోండి, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ పేర్లు తెలియదు, అమెరికాలో ఉన్నవాడి పేరు తెలుసు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నాకే తెలియదు చాలా మంది పేర్లు. అందరూ చుట్టుపక్కలే ఉంటారు. ఇంచేత రుణానుబంధం లేదు. కనుక రుణానుబంధం ఉంటే ఎక్కడున్న వాళ్ళైనా పేర్లు తెలుస్తాయి, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఈ రుణానుబంధం యొక్క తీవ్రత, ఏ రుణానుబంధము ప్రతి గురువు కూడా ఈ రుణానుబంధాన్ని ఎంత స్పష్టంగా వాళ్ళు దర్శించగలుగుతారు అంటే, వాళ్లతో రుణానుబంధము లేనటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడు వచ్చినా స్వీకరించరు. 12 ఏళ్ల ఒక వ్యక్తి వివేకానంద దగ్గరికి వచ్చాడు అమెరికాలో. వయసు కరెక్ట్గా నాకు గుర్తులేదు, చిన్న కుర్రాడు. వస్తే వివేకానంద, నేను నీకు గురువును కాదు, క్రిస్టమస్ నాడు నీకు ఒక వ్యక్తి ఒక వెండి గిన్నె ఇస్తాడు నీకు, గుర్తుంచుకో, వాడు నీకు గురువు అవుతాడు అన్నాడు. గురువుని యొక్క సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము దేని మీద ఆధారపడినది? రుణానుబంధం. యోగానంద అమెరికాకి వెళ్ళినప్పుడు, అప్పటికి యోగానంద లేడు, వివేకానంద ఉన్నప్పుడు, పరమహంస యోగానంద అప్పుడు పుట్టలేదేమో కూడా, డేట్ ఆఫ్ బర్త్ నాకు గుర్తులేదు. 1893లో జరిగి ఉంటుంది ఈ సంఘటన అమెరికాలో వివేకానందకి. 1893లో పరమహంస యోగానంద పుట్టి ఉంటాడు, చూడలేదని చెప్పి. రుణానుబంధం అంత అద్భుతంగా వాళ్ళు చెప్పగలరు. ఏ రోజు ఏ వ్యక్తి నీకు ఏమిస్తాడో కూడా చెప్పగలడు వాళ్ళు. మరి మాకు లాటరీ టికెట్ వస్తుందా లేదా చెప్తే బాగుంది, చెప్పరు. మరి ఏం చేస్తాం, అది వాళ్ళకి ఆదరిస్తాను, చెప్తే బాగుంది. నేను అడిగేసేవాడిని, వాళ్ళు చెప్పరు కనుక అడగటం లేదు నేను. లేకపోతే భూమి లోపల ఏదైనా ఖనిజాలు ఉన్నాయేమో, తవ్వుకుంటే వస్తుందేమో, చెప్తే బాగానే ఉంటుంది, చెప్పరు వాళ్ళు. కానీ టాటా జంషెడ్జీ టాటాకి వివేకానంద చెప్పాడు, ఫలానా చోట తవ్వుకొని ఆయన కావలసినంత ఇనుము వస్తుంది, భారతదేశం యొక్క భవిష్యత్తు దాంతో నువ్వు మార్చగలుగుతావని. అలాంటి వాళ్ళకి చెప్తారు, దేశానికి దేశ సేవకి పనికొచ్చే పనులు చేసేవాళ్ళకి చెప్తారు. కానీ నాకేదో లాభం అవుతుందనే వాళ్ళకి వాళ్ళు చెప్పారు. ఏం చేస్తాం, వాళ్ళ చాలా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, తప్పు నాయన, అందరి కోసం నువ్వు జీవించకు అని. ఏం చేస్తాం, అంచేత రుణానుబంధము అంత స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రతి వ్యక్తి కూడా గురువులే కాదు, ఆ చేతనత్వంలోకి ఎవడు ఎవడు వెళ్లాడో ప్రతిదీ చెప్పేయచ్చు. సరే ఎప్పుడు ఏ రోజు వాళ్ళు ఏం చేస్తారో మరి అది తప్పదా మాస్టారు? తప్పుతుంది. నువ్వు గురువు అవుతే రుణానుబంధాన్ని నువ్వు ఎప్పుడు దాటించగలవు అంటే నువ్వు గురు చేతనత్వంలో ఉంటే, లేకపోతే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఫలానా రోజు ఫలానా పేపరు మార్చి నెల వచ్చిందా, అవుతే పిల్లవాడికి పరీక్షలు అవుతూ ఉంటాయి అని మనం అనుకోవటంలే. మనకి ఇది ఎలా తెలుస్తుందో, మార్చి నెలలో పరీక్షలు ఉంటాయి, సెప్టెంబర్ నెలలో పరీక్షలు ఉంటాయి, మార్చి సెప్టెంబర్ ఇది మనకి ఎలా తెలుస్తుందో గురువులకి అలాగే తెలుస్తుంది. రుణానుబంధము, ఈ రుణానుబంధము యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుంది అంటే, దారిలో వెళ్తున్నటువంటి వాడికి ఒక చిన్న కోరిక ఉన్నా, రుణానుబంధము కనుక ఆ గురువుకి ఉంటే, కండిషన్ అది. గురువులతో రుణానుబంధం పెంచుకోండి మీరు. ఇదంతా చెప్పేది అందుకు, గురువులకి రుణపడండి మీరు. వాళ్ళు అడుక్కు తిని రుణాన్ని పెంచుకుంటారు తప్ప మీరేం చేయరు. తమాషా అది. మన యొక్క గురువులతో సంబంధం పెట్టుకునేటటువంటి స్టేటస్ మంది ఎంత గొప్ప అంటే, పాపం ఆ గురువు మిమ్మల్ని అడుక్కు తింటే రుణానుబంధం ఏర్పడుతుంది గురువుతో మీకు. శుద్ధిసాయి ఎందుకు అడుక్కు తినేవాడు? సంపద లేక. రుణానుబంధం లేకపోతే మీకు హెల్ప్ చేయలేడు గురువు, మీకు అసంభవం, చేయలేడు గురువు. బంధం లేకపోతే ఎలా చేస్తాడు? మరి రుణానుబంధం ఎలా వస్తుంది? నువ్వు పెట్టిన తిండి ఏదో గురువు నోట్లో పడితే అయిష్టముగా అయినా. 95,000 సంవత్సరాల నాడు ఒక తాపు తన్నినప్పుడు ఒక వ్యక్తి, ఒక నరరూప రాక్షసుడు, ఒక పరమ గురువు మంచి అడిగితే తన్నాడు కాలుతో చీపో అని. అప్పుడు వాడు వేళ్ళ తీసుకున్నటువంటి ఆ తోలు సంచిలోంచి కొన్ని నీటి కణాలు వాడి నోట్లో పడ్డాయి, గురువు యొక్క నోట్లో. దాని రుణం తెచ్చుకున్నాడు గురువు. రుణానుబంధం అందుకు నేర్చుకోండి. వీడెప్పుడొస్తాడో వాడెప్పుడొస్తాడో ఏమవుతుందని కాదు, గురువులతో రుణానుబంధం ఎలా నేర్చుకోవాలి, ఎలా పెంచుకోవాలి మీరు. పరిప్రశ్నైన సేవయ, జగద్గురువు శ్రీకృష్ణుడు డైరెక్ట్ గా చెప్పాడు. ఇంతకంటే మంచి అవసరం మీకు సేవ చేయడానికి రాదు. సేవ చేయటం అంటే కాళ్ళు నొక్కుతాం, జుట్టు పీకుతాం, ఇవేమీ మీరు చేయక్కర్లేదు. ఈ సేవ చేయండి. ఈ విషయము 10,000 మందికి చెప్పండి, 1,00,000 మందికి చెప్పండి, 1,00,000 మందికి చెప్పండి. ఈ విషయము ఇంతకంటే మించిన సేవ మీకు రాదు. మీకు ఇందుకు మాస్టర్ మీరు ఏమి తొందర పడకండి. డిసెంబర్ 1999 అయిపోయినాయండి సేవ చేస్తాం, మీరు చేయక్కర్లే. అప్పుడు ఎలా చేస్తారో నాకు తెలియదు. కానీ కావాల్సింది ఏంటి, అందుకని ఏం చెప్తున్నాను, కనీసం ఈ 2 నెలలైనా ఎన్ని కష్ట నష్టాలు ఓర్చైనా చెప్తున్నాం, వింటున్నారు, లిపిబద్ధము చేసి ప్రింట్ చేసి. బనారస్ హిందూ యూనివర్సిటీలో అయితే నేను ఒక మ్యాగజైన్ చేత రాసి నడిపేవాడిని, 300 మందికి పంచేవాడిని. అప్పుడు ఇవంతా లేవుగా ఫోటో స్టాట్స్, అవి ఇంత ఫాస్ట్ గా లేవు 1969లో. చాలా గొప్ప అనమాట ఫోటో స్టాట్స్ అవి అంటే. చేత రాసేవాడిని క్వెస్ట్ అనే మ్యాగజైన్, 300 మందికి పంచేవాడిని. మరి ఇంత ఇది పెట్టుకుని మీరు 2,000 మందికి పంచలేరా? ఎందుకు పంచలేరు అంటే మీకు పంచాలని లేదు. రుణానుబంధము పెరగదు. రుణానుబంధము లేకపోతే గురువు మీ పక్కనే ఉన్నా ఏమీ చేయలేడు, ఏమీ చేయలేడు. తెల్లలా పోయి చూస్తూ ఉంటాడంటే ఆ గురువు. ఇంక ఉండాలి కదా. ఒక జన్మాష్టమి నాడు ద్వారకలో బర్త్డే సెలబ్రేషన్స్, ఎవరివి అప్పుడు పాప ఆయన ఉన్నాడు, ద్వాపరసంగా చెప్తున్నా నేను. బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ద్రౌపదికి కూడా ఆహ్వానం వచ్చింది, ద్రౌపది కూడా వచ్చింది. కొంచెం లేట్ అయింది ఆవిడ బర్త్డే సెలబ్రేషన్స్. అప్పుడు కేక్ కట్ చేయడం అయిపోయింది అనమాట. కేక్ కట్ చేయడానికి సరే పాటలు మొదలెట్టారు. 8 మందిగురు భార్యలు, ద్రౌపది కూడా తలుపుతోంది, దూరంగానే ఉంది. ఈ లోపల నారదుడు గారు వచ్చారు. నారదుడు వచ్చాడంటే ఏదో కొమ్మ ముంచుకెళ్ళాడు. నారదుడు గారు వచ్చి, ఇంతకి కృష్ణ నన్ను కేక్ మొట్టమొదట ఎవరి నోట్లో పెట్టావు కట్ చేసి, ఇంకా ఎవరి నోట్లోనే పెట్టలేదయా అనేసరికల్లా పోటీ స్టార్ట్. ఇప్పుడు ఎవరి నోట్లో పెడతాడు కృష్ణుడు? 800 భార్యలు ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఎవరి నోట్లో పెడతాడు? సరే ముందు కేక్ కట్ చేయని అన్నాడు. కేక్ కాదు యాపిల్, అక్కడ ఏదో పండు ఉంది అక్కడ కట్ చేయబడు వేలుకొస్తుంది. ఇంకా కృష్ణుడు బర్త్డే నాడు కేక్ కట్ చేయబోతున్నప్పుడు వేలు కట్ అయింది. మరి ఏమవుతుంది, గణమండుగుడు భార్యలు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాడు సేవ చేసేవాడు, అందరూ పరిగెత్తారు ముందు తీసుకురావటానికి. వెనకాతలు ఉంది ద్రౌపది, అప్పుడు గబగ వచ్చి చీర చింపి కట్టేస్తుంది. మంచిది, ఎప్పుడో ఈ రుణానుబంధం నీకు తీర్చుకుంటాను అంటాడు. ఆ మాత్రం చీర చింపుకుని చేయలేరా, బట్టలు చింపుకుని చేయలేరా, మీరు ఏమి చేయలేకపోతే నా ఉద్దేశం చిన్న వేలు కట్టుకోవటమేగా, మరి అది చేయలేకపోతే నేనేం చేసేది, మీ ఇష్టం. మీ రుణానుబంధం గురువులతో మీరు ఎలా పెంచుకుంటారు, లేకపోతే ఉండండి కరెక్ట్ మనిషిని మేము తీసుకొస్తాం, అక్కడ కూడా ఎక్స్పర్ట్ ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి పిలుచుకొస్తాం. వాళ్ళు చేసినంతేగా అష్టభార్యలు పరిగెట్టారు, మీరు పరిగెట్టండి. చాలా బాగా ఎవడో రికార్డ్ చేస్తారట మాస్టారు, వాళ్ళు రికార్డ్ చేస్తే అది బాగా వచ్చిస్తుందిట, వాడిని తీసుకొస్తాం, మీరు ఆగండి. పోయే రుణానుబంధము చాలా జాగ్రత్త, మీరు చాలా చాలా కోల్పోతున్నారు. ఒక రోజు తర్వాత ఒక రోజు మీరు ఎంత దూరం అయిపోతున్నారు గురువులు, మీకు అర్థం కావటం ఎంత చెప్పినా, మీకు అర్థమైనా అర్థమైపోయినా నాకు ఏ బాధ లేదు, ముందే చెప్తున్నాను, నేనేం బాధపడతలే. అంచేత మీరు నన్నే ఓదార్చక్కర్లే, నన్ను ఏమీ ఓదార్చక్కర్లే, నాకు ఏ బాధ లేదు. నాకు నాకు ఏ బాధ ఉందంటే వాడు బాధపడుతున్నాడని. అక్కడ గురువులు బాబు నువ్వు చెప్పటం లేదు వాళ్ళకి, బాబు నేను తెలుగులోనే చెప్తున్నానంటే నువ్వు తెలుగు కాదేమో అంటున్నారు వాళ్ళు. నేను తప్పు పని చేసేసాం, కాశీలో ఉంచేసాను నేను 24 సంవత్సరాలు, అంటే నువ్వు తెలుగు మర్చిపోయావేమో, వాళ్ళకి అర్థం కావటం లేదు, లేకపోతే ఇంత ఇంత స్పష్టంగా చెప్పినా అర్థం కావటం లేదు, నువ్వు తెలుగు మర్చిపోయావని వాళ్ళ గొడవ. కాదయ్యా నేను తెలుగులోనే చెప్తున్నాను నా గొడవ ప్రతిరోజు, మరి నువ్వు తెలుగులో చెప్తే వాళ్ళు ఎందుకు చేయటం లేదు అని వాళ్ళు, నువ్వే అడుగు అంట నేను, ఇది గందరగోళం. మరి నాకేం అర్థం అవటం లేదు అంతా కలిపి, కానీ మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. రుణానుబంధము అనేటటువంటి మాట గురువులతో పెంచుకోమనేది చెప్పటం. రుణానుబంధం ఎలా ఉంటుంది మీకు అది తెలిసిపోతుంది, రుణానుబంధాలు కానీ మీరు దూరం అయిపోతారు దగ్గర అయిపోతారు, ఈ నాన్ సెన్స్ కాదు నేను చెప్పేది. మీకు సత్తా ఉంటే ఒక చిన్న సహాయం గురువుకి చేసి చూడండి ఎంత మల్టిప్లై చేస్తాడు. ఆ రోజు ఎవడికి ఎవడికి కేక్ పెట్టాడో మన కళలో దొరకలే, ద్రౌపదికి కేక్ ఇచ్చినట్టు లేదు, ఇంతవరకే చెప్పేసి కథ ఎండ్ అయిపోయింది. అక్కడ గురుదేవులు చెప్తూ ఉండేవారు ఈ కథ, ఇంకో రకంగా చెప్పేవాడు ఆయన, నేను కొంచెం కేక్ తీసుకొచ్చానంతే. రకరకాలుగా ఈ కథ చెప్తూ ఉంటారు, కానీ కథలో అంతరార్థం అర్థమైందా మీకు? మీరు ఎంత నాటుకుంటారో ఈ 2 నెలలలో, ఎంత ప్రతిదీ మీ కాలాన్ని మీ డబ్బుని మీ శారీరక శ్రమని మీ ఇష్టం ఎన్ని రకాలు మీరు నాటుకోగలరో నాటుకోండి, రుణానుబంధం పెంచుకోండి. మీరు చేసేటటువంటి పని పక్కవాడికి ఏమవుతోంది, వీడికి నేను ఎందుకు చేయాలి సార్? వాడికి కాదు మీరు చేస్తున్నది, గురువులకి చేస్తున్నారు, అది అర్థం చేసుకోండి. వ్యక్తులకు కాదు మీరు చేస్తోంది. ఇప్పుడు ఇలాంటి అరుదైన సంఘటన ప్రపంచ చరిత్రలో ఇన్ని మన్వంతరాలలో ఎప్పుడు జరగలేదు అని చెప్తున్నారు. ఇలాంటి సంఘటన ఇంత అద్భుతమైనటువంటి అవకాశము డిసెంబర్ 1999 తర్వాత పోతుంది. దాని కొరకు ఇన్ని కంప్యూటర్ టెక్నాలజీ ఇవంతా డెవలప్ చేశారు. గురువులు అనుకున్నటువంటి స్థాయిలో, గురువులు అనుకున్నటువంటి సంఖ్యలో మానవ జాతి మారకపోతే, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడు, అస్త్ర విద్యను మొత్తము కిలితం చేశాడు. ఇప్పుడు పోతుంది సైన్స్ మొత్తం పోతుంది, ఒక్క దెబ్బతో ఎగిరిపోతుంది. వీడేదో అనుకుంటే 2 ఎర్త్క్వేక్లు వచ్చి అమెరికాలో ఉన్నటువంటి సైంటిస్టులు వీళ్ళు ఎగిరిపోయారనుకో, కళ్ళలో చూస్తూ ఉంటాం అంతే, అంతకంటే మనకేమొచ్చని. కానీ అలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే అలాంటి పరిస్థితి 5000 సంవత్సరాల నుంచి అంత సమర్థవంతమైనటువంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి పరిస్థితి రాదు. శ్రీరామ శర్మ ఆచార్య దానికి గ్యారంటీ. అంతకు ముందు వాళ్ళు భయపించేవాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నట్టు, కానీ శ్రీరామ శర్మ ఆచార్య భయపించలే. 27వ అంటే ఉజ్వల భవిష్యత్ అని అన్నాడు. కానీ నిజమే కానా, ఉజ్వల భవిష్యత్తులో మీకు ప్రవేశం ఉందా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. యూనివర్సిటీ ఉంది, అక్కడ ఎంట్రన్స్ టెస్ట్ రాశాం, ఆ మొదటి 200లలో ఉందా మన పేరు లేదా, మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా. ఆ మెరిట్ ఎలా వస్తుంది అంటే రుణానుబంధం వల్ల వస్తుంది. సంబంధం కోటా ఉంటూ ఉంటుంది కదా, ప్రతి ప్రొఫెసర్కి కొంత కోటా ఉంటుంది, ఆ రుణానుబంధం మీరు ఎలా పెంచుకుంటారు? దానికే చెప్తున్నాను, ఇది మిస్ చేయకండి. మీరు ఎలాగ మీరు అవస్థపడతారో, ఏం చేస్తారో, ఎలా నిర్ణయించుకుంటారో ఒక టెక్నిక్ చెప్తాను నేను. ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్ యొక్క స్టడీ మెటీరియల్ కింద దీన్ని పంపించండి. వీటిలోంచి వస్తుంది. నేను December 1999 లోపల ఎప్పుడో పరీక్ష పెడతాను నేను, ఒకటి రెండు రోజుల ముందు. ఎలాగో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వస్తుంది, కానీ కొంచెం చికాకుగానే ఉంటుంది. ఇంకేంటే క్వశ్చన్ పేపర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది కదా. ప్లస్ సంక్రాంతి లోపల ఓ 75 పేజీలో 100 పేజీలో మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. అంచేత ఈ క్యాసెట్స్, ఈ విషయాలు మీరు ఎన్నుకున్నటువంటి గురువు యొక్క చరిత్రలో, ఆ గురువు రుణానుబంధాలు పెంచుకున్నాడు, పెంచుకోలే గురువు, ఏ దౌర్భాగ్యపు ముహూర్తంలో మోక్షము అనేటటువంటి పదము భారతదేశంలో చెప్పబడిందో. కానీ అందరికీ ముక్తే కావాలి. అసలు ముక్తి ఎవరికుందని ఎక్కడా లేదు. ముక్తి అనేది లేదు ప్రపంచ చరిత్రలో, భారతీయ ఆధ్యాత్మికతలో. ముక్తి ఎక్కడ ఉంటుంది? లయం అవుతాడు అంతే. లయం అయిన తర్వాత మళ్ళా ఏమవుతాడు? మళ్ళీ సృష్టి వస్తూ ఉంటాడు. ఇంకా ముక్తి ఎక్కడుంది? అందరూ మోక్షం కావాలి. అందరూ జన్మముచ్చి సైకిల్ నుంచి ఎక్కడ మోక్షం పోయి ఎక్కడ పోతాడు? అక్కడ పోతే ఇంకా భయంకరమైన సిచ్యువేషన్ ఉంటాయి, ఇంకా పృథ్వీతలంలో తక్కువ ఉంటాయి. అంచేత ఆ భ్రమ దూరము చేసుకుని నిజమైనటువంటి, అందుకే గురుదేవులు ఎప్పుడు చెప్తారు ముక్త ముక్తి నాకు తెలియదు అంటాడు. ఆయనకే అర్థం కాలేదు. కానీ మన అందరికీ ముక్తి కావాలి. అసలు ఎలాగో అలా ముక్తి ఇచ్చేయండి మాస్టరు, నా గురువుకే రాదు, ఇంకా నేను ఎక్కడి నుంచి ఇచ్చేది. అంచేత ముక్తి కాదు మీరు చేయవలసింది. మొట్టమొదట మీ రోగాలు తగ్గించుకోండి. స్వార్థం అనేది చాలా పెద్ద రోగం. ఆ రోగము తగ్గిస్తాడు గురువు మొట్టమొదట. భ్రమల్ని తొలగిస్తాడు. శారీరకమైనటువంటి బాధలుంటే వాటిని తొలగిస్తాడు. తొలగించకపోయినా దానం ఆడకండి గురువుతో. రుణాను పెంచుకోండి గురువుతో, రుణానుబంధాలు పెంచుకోండి. ఇవి రెండు పెంచుకున్న తర్వాత ఏం చెప్పాను నేను, గురువు యొక్క సకల దేవతా స్వరూపం గురించి ఇవాళ పొద్దున చెప్పానండి. కానీ మూడు కూడా ఆ మౌనంలో లభిస్తాయి మీకు. సూర్యోదయ సూర్యాస్త సమయాలలో ఎవడు ఎవడు ఆ మౌనంగా కూర్చోగలుగుతాడో వాళ్ళందరికీ గురువుతో రుణానుబంధం పెరిగిపోతుంది. ఇంచేత సహ పూర్వేషామపి గురువు, గురువులందరికీ గురువు వాడే. దాదా గురుదేవుల దాదా గురుదేవుడు అనమాట వాడు. తాత సొమ్ము మరి దాదా గురుదేవులు, దాదా గురుదేవుల సొమ్ము ఎలా తినొచ్చు? తినండి. ఎవడవుతున్నాడు? తినమనే చెప్తున్నారు వాళ్ళు. మిట్టాను ఆ టైంకి, ఇంకో టైంలో వాళ్ళు లభించారు మీకు. ఏం చేస్తారు, గొప్పవాళ్ళు కదా ప్రెసిడెంట్ వాళ్ళు. ఇంటికి కూడా కొంత టైం కేటాయిస్తారు. ఆ టైంలో మీరు కలిస్తే ఇంట్లో వాళ్ళతో ఇంట్లో వాళ్ళలాగే మాట్లాడతారు. ఆ సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో కూర్చోండి. అప్పుడు మూడు జరిగిపోతాయి. రోగ నివారణ జరిగిపోతుంది, గురువులతో రుణానుబంధము పెరుగుతుంది మీకు. ఇది అంతా కాకుండా కూడా అన్ని దేవతల యొక్క వరదానాలు కూడా మీకు లభిస్తాయి. కానీ ఎప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చాక వాళ్ళ పని చేయటం మొదలెడితే, కలెక్టర్ ఉద్యోగం చేయటం మొదలెట్టాక కార్లు ఇస్తారు, బంట్రోతులు ఇస్తారు, ఇళ్ళు ఇస్తారు, అన్ని ఇస్తారు. అవంతా తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, జైల్లో పడేస్తారు. అంచేత అవంతా ఏం చేయాలి, నువ్వు ఆ జిల్లాకి ఉపయోగించాలి, ఈ విశ్వానికి ఉపయోగించాలి. మీరు పొద్దున్న సాయంత్రం చేసినటువంటి ధ్యానము వల్ల చేసినటువంటి లభించినటువంటి శక్తి, నాకు శక్తి లభిస్తే ధ్యానం చేస్తాను, నువ్వు మొదలెడితే వస్తుంది. అంచేత ధ్యానం అయిన తర్వాత ఈ పనులు చేయాలి మీరు. ఈ పనులు చేయకుండా నాకు రుణానుబంధం పెరిగిపోతుంది అనుకుంటే పిచ్చెక్కుతుంది. అంతకంటే ఇంకేమవుతుంది, కుదరదు అది. దీన్ని మననం చేసుకున్న తర్వాత ఇంకొక విషయం అర్థం చేసుకోండి. గురువుల యొక్క రోగ నివారణ గురించి చెప్పాను నేను, గురువుల యొక్క రుణానుబంధం గురించి చెప్పాను, దాని తర్వాత గురువుల యొక్క దేవతాశక్తుల యొక్క స్వరూపము గురించి చెప్పాను. కానీ ఇవంతా ఎక్కడున్నాయా? మౌనంలోనే ఉన్నట్టే. ఆ మౌనములోంచి వచ్చేటటువంటి శబ్దము యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటను మనము మాట్లాడుతున్నాం. ఇప్పుడు అన్ని మాటలన్నీ మాట్లాడుతున్నాను కదా నేను. ఇది మౌనంలోంచి వచ్చినటువంటి మాటలు కాదు. నేను అనేటటువంటి శబ్దము ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మాటలు. మళ్లీ చెప్తాను, అర్థం చేసుకోండి. మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, మనం అందరం మాట్లాడుతున్నాం. కానీ నేనేమంటున్నాను, నేను మాట్లాడుతున్నాను అని. మీరేమంటున్నారు, నేను వింటున్నాను అని. అంతే బేసిస్. మౌనం నుంచి రాలేదు, నేను నుంచి వచ్చాయి ఇవంతా. ఆడుకునేవండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది, మనకేంటి? వాళ్ళ శబ్దాలు అవి, మన శబ్దాలు మనవి. అంచేత ఈ నేను పోవాలి. నేను పోతే అన్ని అలాగే ఉంటాయి. ఈ శరీరం ఇలాగే ఉంటుంది, ఈ శరీరం ఇలాగే ఉంటుంది, రియాక్షన్స్ ఇలాగే ఉంటాయి. కానీ ఈ సంబంధ బాంధవ్యాలు మౌనంలో ఉంటాయి. ఈ ట్రిక్ అర్థమవుతే మీరు ఉచ్చారణ చేసేటువంటి శబ్దము గురువుల యొక్క శబ్దమే అవుతుంది. నువ్వు ఉండకూడదు, నువ్వు పక్కకి వెళ్ళాలి. అది ఎలా సాధించారు గురువులు, ఏమి చేసి సాధించారు వాళ్ళు, అది గురువుల చరిత్ర నుంచి మీరు అవగాహన చేసుకోవాలి. నేను అనేటటువంటిది ఉన్నంత వరకు మీలో రాగము, ద్వేషము, అసూయ, ఆనందము అన్నీ ఉంటాయి. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఉత్సాహం కావచ్చు, నిరుత్సాహం కావచ్చు. ఇదంతా ఎప్పుడు నేనుంటే, నేను లేకపోతే, నేను లేకపోతే జీవించనేమో. నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పక్క నుంచి పావు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమి భయం ఇదో? ఇంచేత నువ్వు లేవు. అందువల్లే గురువుల మీద నుంచి పాములు వెళ్ళిపోయినా, పెద్ద పుల్లు వెళ్ళిపోయినా వాళ్ళకేం భయం అయింది? ఇంచేత వాడు ఉంటే కదా అక్కడ, ఎవడైనా భయపడ్డాని నీకు కనిపిస్తూ ఉంటుంది అంతే. అలాగా ఆ నేను లేనటువంటి స్థితి, అహంకార రహిత స్థితి ప్రాక్టీస్ చేసుకోవాలి. గురుదేవుల యొక్క, శ్రీరామ శర్మ ఆచార్య యొక్క మొదటి హిమాలయ యాత్ర మొత్తము కూడా ఈ అహంకార రహిత స్థితి యొక్క సాధనా విధానం మీకు తెలుపుతుంది. ముందు అది మీరు చదువుకుని మిగతా గురువులకు కూడా అదే సాధన చేశారు. తప్పదు, మార్గం అదే, ఎవడు చేసినా అదే చేస్తాడు. కానీ శ్రీరామ శర్మ ఆచార్య యొక్క జీవిత చరిత్ర ఉన్న గొప్పతనం ఏంటి అంటే, చాలా స్పష్టంగా ఆ టెక్నిక్స్ చెప్పేశాడు ఆయన. మొట్టమొదటి టెక్నిక్ ఎక్కడ చెప్పాడు ఆయన? గురువుకు వెళ్తున్నాడు, చదివేసింది ఆయనకి. చదివేస్తే దారిలో ఈయన వెళ్తుంది ఎక్కడికి? గురువు దగ్గరికి. ఈయన వెతుకుతుంది ఎవరిని? మహాపురుషుణ్ణి. బలే దొరికాడు శిష్యుడు. తప్పర్థమైందా? గురుదేవులు అక్కడ ఎంత అద్భుతమైనటువంటి, చెప్పకుండా చెప్పారు. ఇంచేంటి, కొన్ని చెప్తే బాగుండవు అంతే కదా. ఈయన మహాపురుషుల దర్శనం ఎక్కడ లభిస్తుందా అని వెతుకుతున్నాడు. వెళ్తుంది ఎక్కడికి? అత్యంత అద్భుతమైనటువంటి ఒక మహాపురుషుడు రానాయనా అని ఇన్విటేషన్ ఇస్తే వెళ్తున్నాడు. వెళ్తున్న దారిలో సహజం, అది ఇంచట అహంకారం ఉంది కనుక. నేను గురువు దగ్గరికి వెళ్తున్నాను, నాకు మహాపురుషుల యొక్క వరదానం లభించాలి. నువ్వు శూన్యం అయిపోతే గురువే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. కానీ ఎప్పుడు నువ్వు శూన్యం అయిపోయి పని చేయగలిగే స్థితిలో ఉంటే, శూన్యం అయిపోయి ఇంత క్లోరోఫామ్ మీకు వాసన చూపిస్తే మీరు బాగా శూన్యంలోకి వెళ్ళిపోతారు. కానీ ఏం లాభం? పడి ఉంటావు అంతే. అక్కడ మూర్ఛ స్థితిలో ఏం లాభం? నువ్వు పక్కకి తప్పుకుని జీవించేటటువంటి విధానం నేర్పించడానికి ఏం చెప్తారు అంటే, నువ్వేమీ కోరిక కోరకు. యు స్టాప్ ఆస్కింగ్, ఆపేసేయండి ఇంకా అడగటం. ఇంకా అడగటం ఆపేసేయించేయాలి. పరిపూర్ణంగా మీరు ఎక్కడున్నారో, అక్కడ ఏ విధమైనటువంటి పనులు చేయగలరో అలసిపోయి పడిపోయేంత వరకు చేయండి. కండిషన్ అది. ఏ పని చేసినా అభ్యంతరం లేదు గురువులకి. నువ్వు లేనప్పుడు నువ్వు ఏం చేస్తే ఏంటిట? నేను గాయత్రి మంత్ర జపం చేశానా, లేకపోతే ఎదుటి వాడిని 1000 సార్లు తిట్టానా? ఆ మౌన స్థితిలో నువ్వు తిట్టినా ఒకటే, గాయత్రి మంత్ర జపం చేసినా ఒకటే. ఆ మౌన స్థితిలో నేను చేసిన ఒకటే అంటే, నువ్వు అంటే మళ్ళీ నువ్వు తిట్టింది తప్పే, గాయత్రి మంత్ర జపం రైతే. కానీ నువ్వు లేనప్పుడు ఆ మహాశూన్యములో ఏది జరిగితే అది రైటే. నువ్వు సర్దుకోమని అంటే లేదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడే అందరూ పప్పులో కాలు పెట్టి భారతదేశాన్ని సర్వనాశనం చేశారు. ఏం జరిగితే జరుగుతుంది, ఏం జరిగితే జరుగుతుంది అన్నవాడు చేతకాని వాడు చెప్పేటటువంటి మాటలు. ఏం జరుగుతుంది అది జరుగుతుంది. ఇప్పుడున్న ఇక్కడ శూన్య ప్రదేశం, ఇక్కడ గురుదేవుల గురించి అయినా చెప్పుకో, పేకాట గురించి అయినా మాట్లాడుకో, జూదగాళ్ళు అందరూ కూర్చుని జూద గురించి అడుగుని కొట్టేసుకుని తప్పేసుకునేవ్వండి, ఈ శూన్యానికి ఏమవుతుంది? ఇంతకు ఏది కరెక్ట్? గురుదేవుల గురించి చెప్పడం కరెక్టా? జూదగాళ్ళు కొట్టేసుకోవడం కరెక్టా? ఈ శూన్యంలో శూన్యానికి, శూన్యానికి రెండు రైటే. ఆ శూన్యంగా మీరు మారండి, మహాశూన్యముగా మారవచ్చు. అది మారి చూపించారు గురువులు. రామకృష్ణ పరమహంస గారు చేతగాలే. దాదా గురుదేవ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మా నాగసాధువు ఎవరు అనుకుంటున్నారు మీరు? దాదా గురుదేవులే, ఆయన అవధూతేగా, ఆ వచ్చిన ఆయన అవధూతే రామకృష్ణ పరమహంస దగ్గరికి. ఇదే సమర్థ సద్గురు స్పర్శ నేర్పాడు, మౌనంగా కూర్చో ధ్యానం చెయ్యని. అంటే ఏమన్నాడు, నాకు లేకపోతే నేను అమ్మని వదలలేను, నేను కుదరబ్బాయి అన్నాడు. ప్రశ్నే లేదు, అమ్మను వదులుకోవాల్సిందే. ఎలా వదులుకుంటాను? కళ్ళ ముందు కనిపిస్తుంది, నువ్వు ఊహించిన అమ్మే కదా, ఒక కత్తి ఊహించుకో అన్నాడు. ఊహించేసుకున్నాను అన్నాడు. వేషయ్య అన్నాడు. ఎవరిని? అమ్మని వేసాడు. ఇంత సింపుల్ ట్రిక్ అది వేసేస్తావు, అలా వేస్తే కొంత నేను అనేవాడు ఉండకూడదు అక్కడ వేసేవాడు. అప్పుడు ఏం జరిగిందనైతే అది కండిషన్. ఆ మానసిక స్థితి రానంత వరకు సమర్థ సద్గురు ధ్యానము మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తుంది. నేను ఉండదు అక్కడ, కూర్చున్నావు ఖాళీగా కూర్చున్నావు, పరమే వ్యోమన్. అక్కడ దేవతాశక్తుల యొక్క ప్రాదుర్భావం జరుగుతుంది. ఆ దేవతాశక్తుల వల్ల రుణానుబంధాలు ఏర్పడతాయి, ఆ రుణానుబంధాల వల్ల రోగ నివారణలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కానీ మీరుండరు అక్కడ. నేను లేని గానికి ఇదంతా ఎందుకు మాస్టర్? మనం ఉన్నాం ఆ మాట అదే, మరి అప్పుడు ఇంకా ఇదంతా ఎందుకే? మనం చేయగలిగేది ఏమీ లేదు. దానిని అహంకార నాశనము అన్నారు. అది జరగనంత వరకు ఏమీ జరగదు. అంచేత వీళ్ళు దగ్గర అయ్యారా గురువుకి, వీళ్ళు గురువుకి దూరం అయ్యారా, ఏం చేస్తాం మనం? ఏం చేయలేము. మీకు చెప్తున్నటువంటి ఇంతమంది గురువుల దగ్గర నేను ఎప్పుడూ, నేను అరవింద్రం నేను చూడలేదు, లారీ మహాశయం నేను చూడలేదు, పరమహంస యోగానందం నేను చూడలేదు, సివివి గారిని నేను చూడలేదు, బ్లావెట్స్కీని నేను చూడలేదు. నేను చూసి ఏమైనా కాస్త మాట్లాడింది ఎవరైనా అంటే మీకు ఇచ్చినటువంటి దాంతో శ్రీనాథ శర్మ ఆచార్య, ఆయనతో కూడా మహా అవుతే నేను ఎంత మాట్లాడుంటాను? 71-18 జూన్ ఆయన దగ్గర దీక్ష 200,000 మందిలో ఒకటిగా తీసుకున్నాను. 200,000 మంది ఆ రోజు, 500,000 మంది వచ్చారు. 200,000 మంది కౌంట్ నేను తప్పు చెప్పొచ్చు, పెద్ద మైదానం ఉంది బయట, దాంట్లో ఎక్కడో ఉన్నాడు ఆయన. అక్కడ ఇంత కనిపించాడు నాకు, 36 అడుగులు ఎత్తు, డయాస్ మీద నుంచి గాయత్రి మంత్రం తీసిచ్చారు, తీసుకున్నాం అంతే. మథుర అయిపోయింది తర్వాత ఇప్పుడే వెళ్తే నోరు మూసి కూర్చో అన్నాడు. నోరు మూసి కూర్చున్నాను. ఓ అరగంట గంట కాబోలో ఆయన పక్కన కూర్చున్నాను. గుద్దుగుద్దాడు. ఆయన దగ్గరికి వెళ్ళినందుకు నాకు ఇచ్చినటువంటి ప్రజెంట్ ఏంటంటే ఒక పెద్ద గుద్దు, ఇప్పటికే తలుచుకుంటే నాకు నెప్పేస్తూ ఉంటుంది అక్కడ అంతే. కానీ గ్యారంటీగా చెప్పగలను, ఆ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరికంటే కూడా ఈ గురువులు నాకు చాలా దగ్గర. నేను చూడని గురువులు కూడా ఆ స్థాయి ఎప్పుడు మీకు వస్తుంది అంటే మీరు ఉండకపోతే. అందుకే మీతో చెప్పాను కదా, ఇంతలాగే నేను గందరగోళం పడిపోయి 2,000 మందికి చెప్పండి అది చెప్పండి, మీరు ఎవ్వరికి చెప్పలేదా? చాలా సంతోషం. నాకేంటిట, నేను ఉంటే కదా నా బాధ, మీకు కనిపిస్తున్నానంతే. మీరు ఆ స్థితికి వెళ్ళగలరు, కానీ మీరు ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏది ఉచితము ఏది అనుచితము ఇంకా ప్రశ్ననే ఉండవు. అక్కడ ఏది జరుగుతోందో అది ఖచ్చితంగా గురువుల యొక్క అనుగ్రహం వల్లే జరుగుతుంది. అదేదైనా కావచ్చు, అది మనకి నచ్చవచ్చు, మనకి నచ్చకపోవచ్చు.
పిహెచ్డీ థీసిస్ రాసిన తర్వాత 9 నెలల వరకు మా సూపర్వైజర్ దాని మీద సంతకం పెట్టలే. బైండింగ్ అయిపోయిన తర్వాత ఏమి మాట్లాడలే నేను, కానీ ఏమి మాట్లాడకపోయిన స్థితిలో ఈ విద్యలన్నీ నేర్చుకున్నా నేను. ఏం చేస్తాను, థీసిస్ అయిపోయింది, రాసేదేం లేదు, బైండ్ అయిపోయింది. ఆయన సంతకం పెట్టాడు. 60 లక్షల పుస్తకాలు ఉన్నాయి బెనారస్ హిందూ యూనివర్సిటీలో, ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటాయి. ఈ వేణుగోపాల్ నగర్కి 3 రెట్లు ఎక్కువ పెద్ద భవంతి అది. ఎప్పుడైనా బెనారస్ వెళ్ళినప్పుడు ఆ లైబ్రరీ చూడండి వాళ్ళు. వేణుగోపాల్ నగర్ ఏరియా ఉంది కదా, దీనికి 3 రెట్లు ఉంటుంది అది లైబ్రరీ, 3 అంతస్తుల లైబ్రరీ. వెళ్ళి చదువుతూ ఉండేవాడిని పుస్తకాలన్నీ, 60 పుస్తకాలు ఈ పుస్తకాలు. చివరికి 9 నెలల తర్వాత మా సూపర్వైజర్ సంతకం పెట్టాడు. సంతకం పెట్టిన తర్వాత లైబ్రరీ టికెట్స్ రిటర్న్ చేయాలి కదా. రిటర్న్ చేసినప్పుడు అక్కడ ఉంటాడే ఏమిటి వాడు, లైబ్రేరియన్ కాదు, లైబ్రరీ అంత పెద్ద భవంతికి లైబ్రరీ అసలు మనకు కనిపించాడు. అక్కడ కౌంటర్ దగ్గర ఉంటాడు కదా క్లర్క్స్, అదేంటండి మీరు కెమిస్ట్రీ రీసెర్చ్ కాలరా, మీరు ఫిలాసఫీ రీసెర్చ్ కాలరనుకున్నాను. ఆ పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని 9 నెలలు. మరి నాకు లాభమే అయిందిగా 9 నెలలు ఉండకపోతే. 9 నెలలు మా సూపర్వైజర్ సంతకం పెట్టకపోవటం వల్ల ఈ విద్య అంతా వచ్చింది. సంతకం పెట్టేసి ఉంటే అసలు ఇదేం వచ్చేది కాదు. ఏమో ఏ సైంటిస్ట్ అయ్యేవాడినో అవనో అవనో మాకు తెలియదు ఏమయ్యేదు అప్పుడు దారి. అంచేత అది మీకు మీరు లేని స్థితి మీరు తెచ్చుకోవాలి, కానీ లేని స్థితి తెచ్చుకుని మీరు జీవించి ఉండాలి. మన పరిస్థితి ఎలా అయింది, నేను అనేటటువంటి భావన లేకపోతే మీరు జీవించలేరు, అడుగు తీసి అడుగు వేయలేరు. కానీ మన నిద్రలో దోమ కొడితే గోక్కుంటారు కదా, మీకు తెలీదు. తర్వాత లుంగి ఏదో చూస్తే ఆ నెత్తురు అక్కడ చూసి మహాభారత యుద్ధం జరిగిపోయి నెత్తురంతా అయిపోయింది అనుకుంటాం. అప్పుడు మనకు తెలియదుగా, అయినా మీకు దోమలు కుట్టే దోమలు కొడితే మీరు రక్షణ చేసిన ప్రయత్నం చేశారు.